జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 రామానుజీ స్వామి వారు అనుగ్రహించిన శ్రీకృష్ణార్జున సంవాదం అనే గ్రంథాన్ని యథావకాశంగా దీని ద్వారా గుణానుభవం సాగిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 128 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 129వ భాగం. కాశ్యపాన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రస్తుతం మనం 6వ అధ్యాయంలో 14 శ్లోకాల వరకు ప్రశ్నోత్తరాలని స్వామివారి ద్వారా గ్రహించగలిగాం. ఈవేళ 15వ శ్లోకం మళ్ళీ ప్రారంభం. అంటే 2378వ ప్రశ్నతో ఈనాటి భాగం ప్రారంభమవుతోంది. అడిగేన్ రామానుజదాస, వచ్చావా రా, కూర్చోనైనా, చెప్పినవన్నీ జాగ్రత్తగా అర్థమవుతున్నాయా, ఆలోచిస్తూ ఉన్నావా? మొన్న ఏం చెప్పుకున్నాం? ఆత్మదర్శనం సాధ్యం ఎలా అవుతుంది ఏమిటి అనే కదా. ఆత్మదర్శనం సాధ్యం కనుక పరమాత్మ వలననే మనం సాధించుకుంటున్నాం కనుక మన మనస్సును అక్కడ చేర్చి ఉంచాలి అని అనుకున్నాం. అవునా? అడిగాను. మరి అలా అయితే ఆ తర్వాత ఏమవుతుందో కొంచెం అనుగ్రహించండి స్వామి. అలాగే మనకి 15వ శ్లోకం చెప్తున్నారు, చూద్దామా? అడిగాను. యుంజన్నేవం సదాత్మానం యోగీనియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఇంకోసారి శ్లోకం చదువుతున్నానే. యుంజన్నేవం సదాత్మానం యోగీనియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. దీనికి అన్వయం ఎలా చెప్పాలంటే, యోగి ఏవం సదా ఆత్మానం మయి యుంజన్ను నియత మానస నిర్వాణ పరమాం మత సంస్థాం శాంతిం అధిగచ్చతి. ఇలాగ ఎల్లప్పుడూ మనస్సుని నాయందే ఉంచుతూ దానివల్ల నిశ్చలమైన మనస్సుని పొందుతూ సుఖరూపమైనటువంటి ముక్తుని పొందుతాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అడిగేన్ తాత్పర్యం బాగానే ఉంది కానీ ఇంకా వివరణ ఇస్తే కానీ పూర్తిగా అర్థమయ్యట్లేదు స్వామి. కొంచెం వివరణ అనుగ్రహిస్తారా? వివరణ అంటే నువ్వు ఒకసారి 2వ అధ్యాయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అక్కడ 2వ అధ్యాయంలో ఒక మాట అన్నారు, ఇంద్రియ నిగ్రహం కలిగితే ఆత్మదర్శనం అవుతుంది అని. అలాగనే ఆత్మదర్శనం అవుతే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అని కూడా. ఇలాగా చెట్టు వలన విత్తు, విత్తు వలన చెట్టు అనేటువంటిది తెగదు కదా. కనుక ఇంద్రియములని కొంత నిగ్రహించుకొని స్వామి మీద భారం వేసి ఉంచితే ఆ తర్వాతది స్వామే చూస్తాడు అన్నాడు పరమాత్మ. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇలాగా ఇక్కడ చెప్తున్నారు. అది అనర్థమైంది. ఆయన ముందు నిలిపిన వాడే మనస్సు అనే ఇంద్రియం వశపడుతుంది అని అర్థం. అంటే ఆయన ఎందే మన మనస్సు ఎప్పుడు నిలుపుతామో అప్పుడే ఇంద్రియాలు వశమవుతాయి. అంతేనా స్వామి? కరెక్టే, నిజమే మరి. ఎందుకంటే కృష్ణుడు పరబ్రహ్మ, పురుషోత్తముడు, అందువలన ఆయన శుభాశ్రయుడు. శుభాశ్రయత్వం వలన స్పృశించిన ప్రతీదీ పవిత్రమవుతూ ఉంటుంది. కల్మష సహితమైన మనస్సు నిలకడగా ఉంటుందా? ఉండదు కదా. దాన్ని శుభాశ్రయ రూప ధ్యానం చేస్తే కల్మష రహితమవుతుంది, తద్వారా ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఏకాగ్రత లభిస్తే మరుక్షణంలో ఆత్మదర్శనం సాధ్యమవుతుంది. అది ముక్తి సుఖరూపమే, అదే ముక్తి. సుఖరూపమైనటువంటిది తేలికగా అర్థమైందనైనా అడియేన్. మరి శ్లోకంలో మత్ సంస్థాం శాంతిం అంటే దాని కూడా అర్థం ఇంతే అంటారా? అంతే. ఆయన ఎందే మనస్సుని నిలపడం వలన వచ్చిన శాంతి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముక్తికి కొన్ని లక్షణాలు చెప్తారు కదా, అపహత పాప్న అపిపాసు ఇలా ఈ మొదలైన లక్షణాలన్నీ చెప్పిన ముక్తి అని అర్థం చేసుకోవాలి అడియన్. ఇప్పుడు ఏకాగ్రత సాధ్యమైన మరుక్షణంలోనే ఆత్మదర్శనము అన్నారు కదా, దాంతో అంతేనా స్వామి అయిపోతుందా? భలేవాడివే, ఏకాగ్రత భంగమైన క్షణం వినవెంటనే వెంబడిస్తుంది కదా, అప్పుడు మళ్ళా ఆత్మానుభవం ఉండదు. తడుక్కున దర్శనమిచ్చి మాయమైపోయే మెరుపులా ఉంటుంది ఆ అనుభవం. ఆ క్షణంలో కలిగిన సుఖప్రాప్తి, సంతోషప్రాప్తి, ఆనందప్రాప్తి ఎలా ఉంటుందంటే మళ్ళా మళ్ళా అదే అనుభవం కావాలని కోరుకుంటూ ఉంటుంది. దానికోసం ప్రయత్నం సాగుతూ ఉంటుంది అడియేను. మరి ఇలా అయితే ఎప్పటికీ శాశ్వత అనుభవం వస్తుంది స్వామి? ఎప్పటికేనంటే శరీరం పడిపోయిన తర్వాతే. మరి స్వామి అంతవరకు ఇలా యోగం చేస్తూ ఉండడం అంటారా? ఆహా, అంతేకాదు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ మరీ చేయాలి అడియన్. యోగం చేస్తున్నప్పుడు పాటించే నియమాలని చెప్పేశారు కదా. బాగా ఉన్నావు నువ్వు, రోజంతా యోగం చేస్తున్నావా? లేదు కదా నాయన, యోగానికి కూర్చున్నప్పుడు పాటించవలసిన నియమాలే ఇంతవరకు నువ్వెన్నావు. మరి యోగం నుంచి లేచిన తర్వాత మళ్ళా కూర్చునే వరకు జీవిత విధానం ఎలా ఉండాలో ఆ నియమాలు నీకు తెలియాలా వద్దా అడియన్? తెలుసుకోవాలి అడియన్, తెలుసుకోవాలి. చెప్పండి అడియన్. కర్మయోగ జ్ఞానయోగాలు కొనసాగిస్తూ ఉండడమే కదా, అది ఎలాగూ తప్పదనుకో. ఆ పైన వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. మనం యోగానికి కూర్చోగానే మనస్సు ఏకాగ్రమైపోయి మొదటిసారే ఆత్మదర్శనం అయిపోదు. చేయగా చేయగా ప్రాక్టీసు పర్ఫెక్షన్కి వస్తాం. అప్పుడు ఆత్మదర్శనం ఒక్కసారిగా తడుక్కుమంటుంది. అది ఇంకా ఎక్కువసేపు నిలవడానికి మళ్ళీ కొనసాగించాలి యోగాన్ని. ఇలా యోగాభ్యాసం చేస్తున్న అన్ని రోజుల్లోనూ కొన్ని నియమాలు పాటించక తప్పదు అడియన్. ఆ నియమాలు కొంచెం అనుగ్రహించండి. మనం చెప్పేదేమిటిగో, ఈ శ్లోకంలో స్వామే చెప్తూ ఉన్నారు. వరుసగా రెండు శ్లోకాలు చూడు. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నత నచాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇవి రెండు శ్లోకాలు. ఏ అర్జున, అత్యస్నతః తు యోగః నాస్తి, ఏకాంతం అనస్నతశ్చ న, అతిస్వప్నశీలస్య న, అతిజాగ్రతశ్చ న ఏవ, యుక్తాహార విహారస్య కర్మసు యుక్తచేష్టస్య యుక్తస్వప్నావబోధస్య దుఃఖః యోగః భవతి. అడియని తాత్పర్యం చాలా సులభమనే అనిపించేస్తుంది. మితిమీరి తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, అతి నిద్ర లోలుడికి ఎక్కువ మేలుకొని ఉండే వానికి అడియన్ యోగం కుదరదు. కాబట్టి తగిన ఆహారం, తగిన విహారం, తగిన చేష్ట, తగిన నిద్ర, తగినంత మెలకువ ఉన్నవాడికే దుఃఖ నివృత్తి కలిగించి యోగం సిద్ధిస్తుంది. అంతేనా స్వామి? చెప్పింది కరెక్టేనంటారా? ఆహా, చక్కగా కరెక్ట్గా చెప్పావు. మరి తగిన ఆహారం అంటే అర్థమైందా నీకు స్వామి? తగిన ఆహారం అంటే ఆకలి వేసినప్పుడే తినడం, కానీ మిగిలిన సమయాల్లో ఖాళీగా ఉన్నామని తినకూడదు అని అంతే కదా స్వామి? భలే ఉంది. ఇంకా ఉంది నాయన, ఏకభుక్తం ద్విభుక్తం అని కూడా కొంతమంది పాటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థాలు కాదు సుమా. మరేమిటి స్వామి, అనుగ్రహించండి. ఓనాడు ప్రత్యేకించి ఒక ప్రయోగం చేసుకోవాలి. బాగా ఆకలి వేసే వరకు ఆగి అప్పుడు కొలత చూసుకుంటూ భోజనం చేయాలి. అన్నం, పప్పు, కూర, పచ్చడి, చారు, మజ్జిగ, ఇక ఏవైనా వగైరాలుంటే అవన్నీ ఎంతెంత కొలతలతో తింటున్నామో తాగుతున్నామో ఖచ్చితంగా చూసుకోవాలి. కడుపు బాగా నిండే వరకు తినేయాలి. మధ్యలో నీళ్లు కూడా తాగకూడదు సుమా. బాగుందడి, చెప్పండి చెప్పండి. తర్వాత ఇలా ఒక వారం రోజుల పాటు చేసేసరికి నీ పొట్టకి ఎంత కొలత గల భోజనం సరిపోతుందో యావరేజ్ నీకు తెలిసిపోతుంది. మరి దానివల్ల ప్రయోజనం ఏమిటి స్వామి? ఆ మర్నాటి నుంచి ఆ కొలతలో సగం కొలత మాత్రమే తినాలి. అందులో సగం కొలత నీళ్లే తాగాలి. అంతే, అదే యుక్తాహారం అంటే. స్వామి స్వామి, అర్ధాకలితో ఉండడమే ఇది ఒక పెద్ద పని కదా స్వామి. అమ్మ బాబోయ్, మా బోటి వాళ్ళ అయ్యే పనేనా స్వామి ఇది సామాన్యులకి? మరి ఏమనుకున్నావు, యోగం అంటే క్రమంగా అలవాటైపోతుందిలే, ఏం పర్వాలేదు. ఒక ఏడాది తర్వాత మళ్ళా కొలత చూసుకోవాలి. అది మొదటి దానికన్నా తక్కువ ఉంటుంది. అందులో సగమే తినడం మళ్ళీ ప్రారంభించాలి. అందులో సగమే నీళ్లు తాగాలి. అమ్మో స్వామి, మరి నీరసం అయిపోదా స్వామి? అస్సలు రాదు. యోగం చేస్తున్న వాడి శరీరం తక్కువ క్యాలరీలతో ఎక్కువ పని చేయడానికి అలవాటు పడుతుంది. సరే స్వామి, వింటేనే నీరసం వస్తుంది నాకు. యుక్తా విహారం అంటే అడియేన్? విహారం అంటే బద్ధకం, కునికిపాట్లు పోవడానికి చేసే సంచారం. అవి పోగానే సంచారం మానేయాలి. చిన్న సందేహం స్వామి, అసలు యుక్త విహారం అంటే ఏమిటి? ఇక్కడ దాన్ని కొద్దిగా వివరించండి స్వామి. యుక్త విహారం అంటే బద్ధకము, కునికిపాట్లు పోవడానికి చేసే సంచారం ఉంటుందే, అది విహారం. అవి పోగానే సంచారం మానేయాలి. మరి యుక్త చేష్ట అంటే స్వామి? చేష్ట అంటే శరీరం పడే శ్రమ. ఎంత అవసరమో అంతే శ్రమ పెట్టాలి తప్ప ఎక్కువ శ్రమ పెట్టకూడదు శరీరాన్ని. పెడితే ఏమవుతుంది? నిద్రకి దారితీసి యోగం దెబ్బతింటుంది. అవునా? అడిగాను. మరి యోగం ఎంతకాలం జరుగుతుందో అంతకాలం ఇలా ఉండాల్సిందేనా స్వామి? ఖచ్చితంగా. కానీ ఒక విషయం, యోగసిద్ధి కలుగుతూ ఉంటే ఇక ఈ ఆలోచనలే రావుగా. అంతా ఆత్మదర్శన అనుభవంలోనే ఉంటాంగా. అయితే మాత్రం స్వామి, అసలు ఈ ఆలోచన లేకుండా జరుగుతుందంటారా? చెప్పనా విశేషం నీకు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టమైనటువంటి యువతీ యువకులు పరస్పర సుఖాన్ని ఒకమారు పొందిన తర్వాత మరలా మరలా ఆ సుఖాన్ని పొందాలనే తపనతో ఉండడం మనం చూస్తుంటాం కదా. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు సుఖాన్ని అనుభవిద్దామా అని వారి ఇరువురు తమ ఇతర కార్యకలాపాల విషయంలో సావధానంగా ఉండనే ఉండరు. అలాగే ఆత్మానుభవం రుచిని యథార్థంగా ఎరిగిన వారికి ఇక మాటికి మాటికి మనస్సు దాని ఎందే తపనతో ఉండి మిగిలిన విషయాలను నిర్లక్ష్యం చేసేస్తుంది. అడియేన్, ఇది నిజమా? యోగం చేస్తున్నా ఆత్మదర్శనం అనుభవం అవని వానికి ఆ రుచి తెలియదు. కనుక లౌకిక విషయాలైన ఆహార విహార నిద్రాదుల యందు ప్రీతి వదలదు. అడియేన్, మరి వాడి యోగం ఏమవుతుందంటారు? ఏమవుతుంది? మళ్ళా మళ్ళా బలవంతంగా మనస్సుని లౌకిక విషయాల నుంచి తిప్పుకొని కూర్చోవలసిందే. ఒకమారు ఆత్మానుభవం రుచి కలిగిపోయిందా, ఇక పర్వాలేదు. అడియేన్, యోగార్హత కొనసాగేదంటారా? మరి 18వ శ్లోకం చూడు అంటూ స్వామివారు 2401వ ప్రశ్నకి సమాధానం చెప్తారు. ఆ విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతవరకు చక్కగా స్వామివారు 6వ అధ్యాయంలోని విశేషాలని సరళంగా